महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः श्रीशैलनाथाय नमः शिवाय। శివమయమైన సభా సదస్సుకి సమనీయంగా నమస్సులు సమర్పణ చేసుకుంటూ, మతి మంతు మడివాలు మాట ధీమణి కంటి చతురుడై ఏనుగును సావానుదుకుట కంటే. చూసారా, రాయడం రెండు వాక్యాలు కానీ అంత కథ ఉందో. అలా ప్రతి దానిలో అంత పెట్టి కూరి నింపి ఇచ్చాడండి మనకి నయన రగడ. తర్వాత విషయంలోకి వెళుతున్నాం. ఇక్కడ వరకు భక్తుల గురించి గొప్పతనం చెప్పారు కదా, ఆ భక్తుల మహిమ ఇక్కడ వివరిస్తున్నారు. ఇంకా భక్తుల గాథలు కాకుండా భక్తుల మహిమ, తర్వాత భక్తి మహిమ. భక్తుల ప్రతిహత ప్రథిత మతులని కంటి, భక్తులకు ప్రత్యర్థి పరులు లేరని కంటి, భక్తులకు నిందు నాపదలు లేవని కంటి, భక్తుల ఆపదలచే పట్టుబడరని కంటి, భక్తుల హికేయూర పదబద్ధులని కంటి, భక్తులతే నిర్వాణ పదసిద్ధులని కంటి, భక్తుల ప్రతిహత ప్రథిత మతులని కంటి. ఇది భక్తులు ఎటువంటి వారు, వాళ్ళ మనస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ స్వరూప స్వభావాలు ఎలాగుంటాయి, వారికి ఏం జరుగుతుంది, ఇవి ఇందులో చూపిస్తున్నారు. ఇక్కడ చెప్తున్నటువంటి ఈ ప్రవాహంలో భక్తులు అప్రతిహత, అప్రతిహత అంటే అడ్డు లేనటువంటి శ్రేష్టమైన బుద్ధి కలవారు. అంటే వారి బుద్ధి భగవంతుని వైపు ప్రయాణం చేస్తూ ఉంటుంది, అదే కదా. ఆ ప్రయాణం చేస్తున్న బుద్ధి అక్కడ అడ్డుకు నాగదుట, అంటే వాళ్ళ భక్తికి విఘ్నం ఉండదు. అంతే, ఒకప్పుడు ఉండేదండి, ఈ మధ్య పోయిందండి, అంటే అది భక్తి కాదండి అని అర్థం. కనుక భక్తి అనేది అప్రతిహతం, అది అంతేకాదు అది వ్యర్థము కాదు. అప్రతిహతం అనే మాటకి అడ్డుండదు అని ఒకటి, వ్యర్థము కాదు. భక్తి ఎప్పుడు అమోఘము, అది వ్యర్థము కానిది. అందుకు భక్తులు వ్యర్థము కాని బుద్ధి కలవారు. అంతేకాదు, భక్తులకు ప్రత్యర్థి పరులు లేరు అనకంటే, భక్తులకు ప్రత్యర్థులు లేరన్నారు, అంటే వారు ఎవరిని ఎదుర్కొనలేరు అనేటువంటి విషయం. మీరు యుక్తితోనో చమత్కారంతోనో శాస్త్ర మర్యాదలతోనో అవతరవాన్ని జయించడం కంటే భక్తితో జయించడం సులభం. భక్తి ఇచ్చే బలం ముందు పాండిత్య బలం కూడా నిలవదు. అందుకే మహానుభావుడు త్యాగరాజస్వామి అన్నారు, మనసా మన సామర్థ్యములేలనే అన్నాడు ఆయన. మనసా మన సామర్థ్యములేలనే అన్నాడు. మన సామర్థ్యాలు ఏంటండి? కనుకనే ఈ పాండిత్యాలు, వాదనలు, బలాలు, వీటన్నిటికంటే భక్తి గొప్ప బలం. భక్తులకు నిందు నాపదలు లేవని కంటి, భక్తులు ఆపదలచే పట్టుబడరని కంటి. రెండు ఒకేలా వినిపించాయి కదా, కానీ చిన్న భేదం ఉంది, చూద్దాం. భక్తులకు ఆపదలు ఉండవు, భక్తులు ఆపదలకు పట్టుబడరు. ఇదేమిటి, అసలు కొన్ని కొన్ని ఆపదలు మనకు రాకుండానే పోతాయి, రాకుండా పోయే గనక ఆపదలు దాటేవంటి విషయం మనకు తెలియదు. కొన్ని కొన్ని అలాగే జరుగుతాయి. మనం ఒక చోట క్షేమంగా వెళ్ళిపోయాం, ఏం ప్రమాదం జరగలేదు, అప్పుడు పెద్ద సబ్జెక్ట్ కాదు. అమ్మయ్యా క్షేమంగా వచ్చాను ప్రతిసారి అనుకుంటామండి, ఎవరు బస్సు ఎక్కువ మళ్ళీ దిగాం, అమ్మయ్యా ఏ యాక్సిడెంట్ లేకుండా వచ్చాను ప్రతిరోజు అనుకుంటామా, అనుకో. కానీ అది రావడం మాత్రం అదృష్టం కాదా, భగవత్ కృప కాదా, కానీ కృప అనుకో. సరిగ్గా మీరు వెళుతూ ఉన్నారు బండి మీద, ఏదో యాక్సిడెంట్ కాబోయింది, ఎవడో ఆపినట్టు ఆగింది, అప్పుడు అను భగవంతుడు కాపాడేయండి. మొదటిది భక్తులకు నిందు నాపదలు లేవని కంటి, రెండవది భక్తులు ఆపదలచే పట్టుబడరని కంటి, అవి రావు వచ్చినా తప్పిపోతాయి, అది అనమాట చెప్పడం. అప్పుడు తెలుస్తుంది భగవంతుడని. కనుక ఆపద వచ్చి తప్పడం ఆయన ఉన్నాడని చెప్పడం కోసం, మనం గుర్తు చేయడం కోసం, రాకుండా ఆయన పనిచేసేసినా గుర్తురాదు అంతే. కానీ భక్తులు ఈ రెండు స్థితుల్లో కూడా ఆడో క్షణం కూడా భగవంతుడిని తలంచుకుంటూనే ఉంటారు. అందుకు ప్రమాదాలు వచ్చి తప్పినప్పుడే భగవంతుడు కాదమ్మా, ప్రమాదాలు లేకుండా బతుకుతున్నాం మనం. అసలు బతకడమే విడ్డూరం, కానీ పోవడం ఏం ఆశ్చర్యం లేదు. ఒక ఆయన చెప్పాడు, ఒక్క కన్నం పెడితేనే మొత్తం నీరు పోతుంది, 9 కన్నాలు ఉన్న తిత్తి నుంచి ఇంకా ప్రాణాలు లోపల ఉన్నాయంటే అది ఆశ్చర్యం అన్నాడు. కనుక బతకడమే పెద్ద ఆశ్చర్యం. ఒక చిన్న నిప్పు సోకితే కాలిపోయేది, నీరు పడితే మునిగిపోయే దేహం, ఇంతకాలం నడవడమే పెద్ద విడ్డూరం అది. కనుక ఈశ్వర కృప సృష్టిలో కనబడుతూ ఉంటుంది. తెలుసుకోవడానికి భక్తి కావాలి, తెలుసుకోకుండా ఉండడానికి అజ్ఞానం చాలు, అది ఇందులో చెప్తున్న విషయం. భక్తుల హికేయూర పదబద్ధులని కంటి, భక్తులతే నిర్వాణ పదసిద్ధులని కంటి. భక్తులు వాళ్ళని వాళ్ళు కట్టేసుకుంటారట. ఎక్కడ అంటే అహికేయూర పదబద్ధులు. అహికేయూర, అహి అంటే సర్పము, కేయూరం అంటే భుజానికి ధరించే ఆభరణం. శివుడు అహికేయూరుడు, అంటే భుజాలకు సర్పాలు అలంకరించుకున్నవాడు శివుడు. ఆయన పదబద్ధులు, ఎంత అందమాట చూడండి, ఆయన పామును చుట్టుకున్నాడు, భక్తులు ఆయన పాదాలను చుట్టుకున్నట్ట. ఎంత చక్కటి విషయం చూడండి, ఆ చెప్పే తీరది. భక్తులు అహికేయూర పదబద్ధులని కంటి, అహికేయూరునికి పదబద్ధులట, ఆయన పాదాలు పట్టుకుంటే వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు, భక్తులు అతి నిర్వాణ పదసిద్ధులని కంటి. ఆయన పాదాలు పట్టుకున్న వాళ్ళు అన్నిటినీ అతిక్రమించినటువంటి నిర్వాణ పదాన్ని సిద్ధింపజేసుకుంటారు. నిర్వాణ పదం అంటే మోక్ష పదం, కైవల్య పదం. భక్తులు జగత్ప్రాణ పదలోలురని కంటి, భక్తులు సదానంద పదశీలురని కంటి. ఇక్కడ పదశబ్దాన్ని రెండు అర్థాలతో వాడారు. పదం అంటే పాదము, పదం అంటే స్థానము, రెండు. భక్తులు జగత్ప్రాణ పదలోలురని కంటి, భక్తులు జగత్ప్రాణుడైన పరమేశ్వరుడు, జగత్తుకు ప్రాణం ఆయన, అంతే కదా. మనం బ్రతుకుతున్నామంటే ప్రాణం వల్ల, ప్రపంచం బ్రతుకుతుందంటే ప్రాణం వల్ల. ఎవరు ప్రాణం? ఈశాన ప్రాణద ప్రాణ, ఈశానుడే ప్రాణం ఇచ్చువాడు, ప్రాణము. ఈశానుడు అంటే ఎవరన్నా? ఆ ఈశానుడు జగత్ప్రాణుడు గనక, జగత్ప్రాణుడి పద లోలురు. లోలత అంటే ఆసక్తి. స్వామి పాదాలని లోకం మీద ఆసక్తితో పట్టుకున్నామా, పాదం మీద ఆసక్తితో పట్టుకున్నామా? ఏదో కోరిక తీరడం కోసం భగవంతుడిని ఆశ్రయిస్తే మన కోరిక మీద ఆసక్తి ఉందని అర్థం, ఆయన మీద కాదు. ఆయన పాదాలనే పట్టుకున్నాం. ఎందుకయ్య అంటే నాకు తెలియదు, నీ పాదం అంటే ఇష్టం. ఇలా అనేవాళ్ళే ఇందాక మనం చెప్పుకున్న భక్తులు. ఇలాంటి వాళ్ళు మాటి మాటికి పుట్టరండి. గుడికి వెళ్ళే వాళ్ళందరూ భక్తులు కాదు. ఎందుకంటే ఒక్కొక్క కోరిక ఒక్కొక్క గుడి, ఒక కోరిక ఒక్కొక్కసారి గుడి. కానీ ఆయన మీదే కోరికతో వెళ్తే పదలోలురు. ఈ పద లోలత వల్ల వాళ్ళకు వచ్చే పదం ఏమిటి? సదానంద పదశీలురని కంటి. వాళ్ళ యొక్క స్వభావమే సదానంద పదం అంట. శీలం అంటే స్వభావం, మనస్వభావం. వాళ్ళ శీలము సదానంద పదం, ఎల్లవేళలో ఆనంద స్థానమే వాళ్ళది. ఎందుకంటే ఆనంద స్వరూపుడు పరమేశ్వరుడు కనుక ఆయన యందు ఆసక్తే ఆనందం, ఆసక్తితో వాళ్ళు ఉంటారు. భక్తులే పదవులను పడయ నొల్లమి కంటి. భక్తులకి ఏ పదవుల మీద ఆశ ఉండదు. అందుకే భక్త సంఘం ఒకటి ఉంటుంది. కానీ భక్త సంఘంలో ప్రెసిడెంట్గా పెట్టలేదని భక్తుడికి మహాకోపం వచ్చింది. ఏ రాజకీయ పదవి రాలేదని కోపగించుకుంటే వాడు నయ్యం. ఇంకా భక్త సంఘానికి కార్యదర్శి పదవి రాలేదని బాధ. ఇంకేం చెప్తాను చెప్పండి. అందుకే పదవిని సద పదభక్తి కల్గుటే అన్నారు త్యాగరాజస్వామి వారి కీర్తనలో. పదవిని పదభక్తి కల్గుటే, నీపై భక్తి కలగడమే పదవయ్యా. చదివి వేద శాస్త్రాదుల సత్త తెలియలేనిది ఒక పదవా అన్నాడు మహాన్ముడు. వేద శాస్త్రాలు చదివినా సత్త, అందులో ఉన్న సత్తా ఏమిటి, పరతత్వం, ఆ తెలుసుకోకపోతే అదొక పదవా చెప్పు అన్నాడు ఇక్కడ. కనుక పాండిత్య పదవులు, రాజకీయ పదవులు, ఆర్థిక పదవులు, పదవులు ఎక్కువ. అందుకు భక్తులే పదవులను బడయ నొల్లమి కంటి. భక్తులకు ఏ రుచులు భక్తి బోలమి కంటి. భక్తులకు ఏ రుచి అయినా భక్తి కంటే గొప్ప రుచిగా ఉండదుట. రుచి అంటే పులుపు ఉప్పు ఇవి కాదు, రుచి అంటే మళ్ళీ ఇష్టం. భక్తులకి భగవంతుని మీద కంటే దేని మీద ఇష్టం లేదు. మరి వాళ్ళు అన్నం తినరా అంటే తింటారు, కానీ అంతకంటే భక్తి తింటారు వాళ్ళు. అందుకే దధి క్షీరములు రుచో, దాసరథి ధ్యాన భజన సుధారసము రుచో, నిజముగ బల్కు మనస నిధి చాల సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అన్నారు కదా. శ్రీరామ నీ నామ మేమి రుచిరా అన్నాడు రామదాసు. ఆయన ఏ ఫీలింగ్తో అన్నాడు మనకు తెలియదు, కానీ మనం మాత్రం మృదంగం బద్దలు కొట్టడానికి మాత్రం పాడతాం. అది రుచి మాత్రం లేదు. ఆయనకి రుచి తెలుసు కానీ ఏ నీ నామ మేమి రుచిరా అన్నారు. దాని తర్వాత ఏదేని. అందుకే పనస ఖర్జూరాది ఫలముల కన్నను అధికము నీ నామ మేమి రుచిరా అన్నాడు ఇక్కడ. కనుక భక్తులకు ఏ రుచులు భక్తి బోలమి కంటి, భక్తుల అద్భుత కర్మ పారీణులను కంటి, భక్తుల అద్భుత పుణ్య ఫలభాగులను కంటి. కర్మ బాగా చేయగలిగిన వాళ్ళు ఎవరంటే భక్తులట. అంతేగాని కర్మఠులు కర్మయోగులు కర్మను బాగా చేయలేరు, భక్తులే బాగా చేయగలుగుతారు. కర్మ బాగా చేయడం అంటే అర్థం ఏంటి? కర్మ బాగా చేయడం అంటే యోగ కర్మసు కౌశలం అన్నాడు లేదా పరమాత్మ. యోగ కర్మసు కౌశలం, కర్మల యందు కౌశల్యమే యోగము. కనుక భక్తులు యోగులు కదా, వాళ్ళకి కర్మ ఎలా చేయాలో నైపుణ్యం తెలుసు. కర్మ ఎలా చేయాలో నైపుణ్యం అంటే ఏంటండి? కర్మ నైపుణ్యం అంటే ఏంటి? స్కిల్ అది కాదు. కర్మ నైపుణ్యం అంటే ఇక్కడ చూసుకోండి, నేను చేస్తున్నానన్న అహంకారం లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేయడమే నేర్పు. దానితో కర్మ చేయగలిగే దమ్ము శక్తి నేర్పు ఎవరికిందే చెప్పండి లోకంలో. ఏది చేసినా నేను చేస్తున్నాను అహంకారం, దీని ఫలం నాకు కావాలనే కోరిక ఉంటుంది. ఈ రెండూ అంటుకుంటే కర్మకు దోషం వస్తుంది. అలా చేసిన సత్కర్మైన మన జనన మరణ పరంపరలోకి తీసుకుపోతుంది. ఆ రెండు తీసేసినటువంటి కర్మ ముక్తికి హేతు అవుతుంది. చూసారా? కనుక కర్మ ఆచరణ వేరు, కర్మయోగం వేరు. కర్మయోగం. కనుక భక్తులు కర్మ పారీణులు. ఎందుకు పారీణులు? వాళ్ళకి శివ సంకల్పంతో జరుగుతుంది అనుకుంటారు, కానీ నా సంకల్పం నా నిర్వాహకం అనుకోరు. మొదటిది. రెండవది, చేసేదంతా శివార్పణం అనుకుంటారు. అందుకు చేసిన ప్రతి కర్మమ్మును శివార్పణమ్ము ఇది అనుకోండి, పాట పాడడం కాదు అనుకోవాలి. కనుక చిత్తము శివార్పణము, చేతలు శివార్పణము, మొత్తముగ బ్రతుకంత ముదముగ శివార్పణము. నా చిత్తము చేతలు నా బ్రతుకంతా శివార్పణం అనుకోగలిగితే ఇంకేం కావాలండి? ఇంకా వాడికి కర్మ చేస్తున్న అహంకారం కానీ ఫలాకాంక్ష కానీ ఉందా? ఇప్పుడు చెప్పండి, వాడు కర్మయోగం ఉన్నా కదా. కనుకనే భక్తులద్భుత కర్మ పారీణులని కంటి అందుకన్నాడు అనమాట. వాళ్ళు కర్మ నైపుణ్యం బాగా కలవాళ్ళు. అంతేకాదు భక్తులు అద్భుత పుణ్య ఫలభాగులని కంటి, భక్తులు అద్భుత పుణ్య ఫలములన్నీ వాళ్ళకి దొరికిపోతాయట. ఎందుకంటే కర్మలు ఫలం అక్కర్లేదని చేశారు కదా, ఫలం రాదా? మొన్న ఒక ఆయన చాలా బాధపడిపోయాడు, ఇంత కర్మ చేసి కృష్ణార్పణ అనాలా అన్నాడు. అంటే ఇంకేం రాదనుకున్నాడు. పిచ్చిన ఆయన, ప్రతి లోపంతో కర్మ చేస్తావు నువ్వు, అది ఆయనకి ఇచ్చేస్తే లోపం చేసిన కర్మ ఇస్తే పుచ్చుకునేవాడు ఎవడున్నాడండి? మీకు ఎవడైనా ఒక వస్తువు చేయమని ఆర్డర్ ఇస్తే పెర్ఫెక్ట్గా చేయకపోతే తిరిగి మన మొహాన్నే కొడతాడు. కానీ మీ లోపంతో చేసిన కర్మ శివార్పణం అంటే ఆయన మాత్రం పుచ్చుకుంటాడు, మొహాన్ని కొట్టడు. ఆయన మొహాన్ని కొడితే ఏ కర్మ ఫలించదు. ప్రతిదీ మొహాన్ని కొట్టుకోవాల్సిన కర్మలే మనం చేస్తాం. ఏ కర్మ లోపం లేకుండా చేయగలిగామని చెప్పండి. రేపు పొద్దున్న నవరాత్రులు మొదలు పెడతాం, పరిపూర్ణంగా చేసామని గర్వించగలమా? లేదు. మనం ఎంత అండి, నేనెంత? కానీ చేయడం మానేస్తామా? చేస్తాం. మరి చేసిన దానికి పూర్ణ ఫలం కావాలంటే లోపం లేకుండా చేయాలిగా. సృష్టిలో ఒక్కడికి నువ్వు లోపం ఉన్నది ఇస్తేనే తిరిగి మొహాన్ని కొడతాడే. మరి లోపం చేసి అమ్మకి అర్పణం అంటే ఆవిడ పుచ్చుకుంటుందా? ఆవిడే పుచ్చుకుంటుంది. లోకంలో ఎవ్వరు పుచ్చుకోరు. అందుకే భగవంతుడు తప్ప ఎవ్వడు మనం ఇచ్చే పనికిమాలిన మనస్సు పుచ్చుకోడండి. ఆయనకే కావాలి పనికిమాలిన మనస్సు. ఈ మనసు ఇస్తా అని ఎవరితో అనండి? నీకు నా మనసు ఇస్తా అని పిలిచారనుకోండి, నీకు నాకెందుకు అయ్యా నీ దిక్కుమాలిన మనస్సు అంటాడంటాడు. ఇంకేదైనా ఇవ్వు అది వద్దు అంటాడు. కానీ పనికిమాలిన మనస్సు కూడా పుచ్చుకునేవాడు ఒక్కడే. ఆ పనికి వచ్చేవాడు ఒక్కడే పుచ్చుకుంటాడు. అంత హాయిగా పుచ్చుకోవడానికి ఆయన రెడీగా ఉంటే పనికి మాన వాళ్ళందరికి ఇస్తున్నాం కానీ అసలు నేను వాడికి ఇవ్వట్లేదు. అది వచ్చింది దౌర్భాగ్యం. కనుకని వాళ్ళు చేసిన ప్రతిదీ ఇచ్చేస్తున్నారు కనుక ఆయన ఊరుకుంటాడా? మహామహా పుణ్యకర్మలు చేసిన వారికి కూడా దక్కని వెలిగిచ్చేస్తాడట. అందుకు శివార్పణం అని చేసిన కర్మ వాళ్ళకి అద్భుత ఫలంగా లభిస్తుంది. అద్భుత ఫలం ఏంటి? కైవల్యం. కనుకనే వాళ్ళు అద్భుత పుణ్య ఫల భాగులని కంటి అనడంలో ఇంత విశేషం ఉందండి. ఊరికనే పెట్టలేదు ఈ పదం, అది గుర్తుపెట్టుకోండి. భక్తులు కుమాభర్త ప్రాణంబులని కంటి, భక్తులు ఉద్భట దోష భవ ముక్తులని కంటి. భక్తులకు ఉమాభర్త ప్రాణంబులని కంటి, భక్తులకి పంచ ప్రాణాలు ఉన్నాయి. ఈ పంచ ప్రాణాలు ఎవడు? శివుడే వాళ్ళకి. కనుక వాళ్ళకి వేరే ప్రాణాలు ఎన్నో, శివుడే. అందుకే వాళ్ళ ప్రాణ సమానమైన వస్తువులు కూడా శివుడికి ఇచ్చారు. నా పుత్రుడు ప్రాణం శివుడు అడిగాడు, ఇచ్చేశాడు. నాకు భార్య ప్రాణం శివుడు అడిగాడు, ఇచ్చేస్తాడు. కనుక వాళ్ళకి ప్రాణం శివుడు గనక మిగిలివన్నీ తక్కువే. భక్తులు కుమాభర్త ప్రాణంబులని కంటి, భక్తిరేవేనం గమయతి, భక్తిరేవేనం జీవయతి, భక్తిరేవేనం వర్ధయతి అని శాస్త్రం చెప్తోంది. సృష్టిలో అందరూ అన్నంతో బతుకుతారు, అన్నంతో నడుస్తారు, ప్రాణంతో బతుకుతారు. భక్తులు దేంతో బతుకుతారంటే భక్తితో బతుకుతారు, భక్తితో జీవిస్తారు. భక్తి వాళ్ళని పెంచుతుంది అన్నాడు చూడండి. అక్కడ భక్తి వాళ్ళని కనిపిస్తుంది. మనల్ని కదపడానికి మన లోపల సంకల్పాల కారణం, మన లోపల ప్రాణాల కారణం. భక్తుల్ని భక్తే కనిపిస్తుందట. వాళ్ళకి ఇంకేం పట్టదు. భక్తి అటు నడిపిస్తే అటు నడుస్తారు. అది అర్థం కావాలంటే భక్తి రుచి కొంచెమైనా తెలియాలి. అందుకు వాళ్ళకి ప్రాణం ఎవడు? భక్తుల కుమాభర్త ప్రాణంబులని కంటి. ప్రాణము అంటే చేష్టను కలిగించున్నది, ఇది అర్థం. ప్రాణశబ్దానికి ప్రాణితి చేష్టాం కరోతి కారయితి ఇది ప్రాణ. చేష్టను కలిగించున్నది, ఏది ఉంటే చేష్ట వస్తుందో అది ప్రాణం. భక్తులకి చేష్ట ఎవడు? పరమాత్మే. అంతేగాని నేను చేస్తున్నా నేను చేస్తా రెండు అనుకోరు. వాళ్ళ కదలికలన్నీ శివుడే. అందుకు భక్తుడు అతడే ప్రాణములు, అతడే ప్రాణములు. అతడు ఏకవచనం, ప్రాణములు బహువచనం. కానీ అతడే బహు అయ్యాడు. అది భక్తుల కుమాభర్త ప్రాణంబులని కంటి, భక్తులు ఉద్భట దోష భవముక్తులని కంటి. భక్తులు భయంకరమైన దోషాలతో కూడుకున్న సంసారం నుంచి ఎప్పుడు విడిగానే ఉంటారు. మరి వీళ్ళు సంసారంలో ఉన్నారు కదా. సంసారం అంటే ప్రపంచం. మరి వాళ్ళకి దోషం అంటదా అండి? నీటిలో మునిగివాడికి నీరంటదా? సంసారంలో మునిగివాడికి సంసార దోషం అంటదా? అంటే అంటదట. అది చెప్తున్నాడు. మనం అనేక మార్లు చెప్పుకున్నాం కదా, పనస్థంలో వచ్చేటప్పుడు చేతికి జుడ్డు రాసుకుంటే పనస్థంలో జుడ్డు ఎలా అంటదో, భక్తుడికి కూడా సంసారంలో ఉన్న ఏ దోషం అంటదు. ఎందుకంటే వాడు శివుణ్ణి అంటుకున్నాడు కనుక లోకం అంటది అతనికి. అందుకు వాళ్ళకి సంసార జనితమైన దోషములు నుంచి వాళ్ళు ఎప్పుడు విడిపడి ఉంటారు. భక్తులు అసదృశ భోగ భాగ్యైకులని కంటి, భక్తులు ఇహపర భోగ భాగ్యైకులని కంటి. భక్తులకు దొరికే భోగం ఎలాంటిది అంటే అసదృశ భోగ భాగ్య ఏకులు. అసదృశం అంటే సదృశము లేనిది, సాటి లేనిది. సాటి లేనటువంటి భోగం పొందే భాగ్యవంతులు వాళ్ళేట. ఎందుకంటే సృష్టిలో మీరు ఏ భోగం పొందండి దాంతో సమానమైన భోగం చూపించవచ్చు, చూపించగలరా? లేదా? కనుక ఏ శరీరంలో పడుకోవడము హంసతులుగా తల్పం భోగములా? వీటి వల్ల సుఖం సుఖమా? ఏ శరీరంలో పడుకుంటే వెలవెలా ఇడిచేవాళ్ళు అందరూ లేరండి. కనుక ఇవే భోగములు. వాళ్ళకు దొరికే భోగము, భోగం అంటే అనుభవం. వాళ్ళ అనుభవం ఏంటి? కమల భవ సుఖ సదానుభవులు ఎందరో మహానుభావులు అన్నాడు ఆయన. వాళ్ళు కమల భవ సుఖ సదానుభవులు అంటే బ్రహ్మానందానుభవం. బ్రహ్మానందం అంటే భగవద్ధ్యానం వల్ల కలిగేటువంటి ఆనందం ఉందే, అది లౌకికమైన ఏ వస్తువు మీకు ఇవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. చా అంతకంటే గొప్ప వస్తువులు ఉన్నాయంటే అదేంటో తెలియదని అర్థం అనమాట. అది కానీ ఆ శివానంద లహరి మనలో పొంగులు వారితే లౌకికమైన యోభోగం పరికి వస్తుందండి. అందుకే శంకరులు అంటారు, బహువిధ పరితోష బాష్పూర స్ఫుట పులకాంకిత చారు భోగ భూమి చిరపద ఫలకాంక్షి సేవ్యమానం పరమ సదాశివ భావనాం ప్రపంచే. పరమ సదాశివ భావనని నేను ఆశ్రయిస్తున్నాను, ఎందుకంటే ఆ సదాశివ భావన హృదయానికి తగిలితేట ఒళ్ళంతా పులకించిపోయి కళ్ళ ఆనందాశ్రువులు రాలుతూ గొంతు బొంగురుపోతుంది. ఏ ఆనందం మీకు స్థితి ఇవ్వగలదండి? ఆ ఒళ్ళు పులకించిపోతుందే, కనుల ఆనందాశ్రువులు రాలుతాయి. ఈ స్థితి దేనివల్ల వచ్చింది? పరమ సదాశివ భావన గుండెని తాకితే వచ్చింది అది. మరి ఎంత ఆనందాన్ని ఇచ్చి శరీరాన్ని భోగభూమి చేసింది. శరీరం ఎప్పుడు భోగభూమి అవుతుందంటే పులకించినప్పుడు, కళ్ళు చెమర్చినప్పుడు, గొంతు బొంగురు పోయినప్పుడు, భగవంతుడు తలచుకున్నప్పుడు. ఎప్పుడు భోగభూమి అయింది కదా, ఇలాంటి భోగం ఏది పొందుతూ వస్తుంది చెప్పండి మీకు? కనుకనే అసదృశ భోగ భాగ్యయికులని కంటే ఇది ఎవరికి రాదండి బాబోయ్? ఇది ప్రవచనాలు విన్నవాళ్ళకి రాదు, పాటలు పాడేవాళ్ళకి రాదు, భక్తులకి మాత్రమే వస్తుంది. ఒక త్యాగరాశం వరకు వచ్చింది అది. ఆయన మాత్రం అంటాడు, కొయ్యలు మీర నడలు గల్గ సరస్సుని సదా కనుల చూచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదమ్మునను యశము గలవారు ఎందరో మహానుభావులు. ఆ మహానుభావులే భక్తులు. అంతేకాదు వాళ్ళకి మరి ఇహలోక భోగములు లేవా అంటే ఇహపర భోగాలన్నీ ఆ భోగంలో ఉన్నాయట. భక్తులు ఇహపర భోగ భాగ్యైకులని కంటే వాళ్ళకు దొరికే భోగాల ముందు ఇంకేమిటండి? అంతేకాదు తన భావనతో ఆనందించేవాడికి బ్రతుకు కావలసిన భోగాలన్నీ పరమేశ్వరుడు ఇస్తాడు, దేనికి లోటు చేయడు. అందుకే వాళ్ళు ఇహపర భోగ భాగ్యైకులని కంటి. ఇంతవరకు భక్తులు ఎంత గొప్పవాళ్ళు, భక్తులు ఎంత మహిమాన్వితులు చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు శివభక్తున్నారు, శివభక్తులక్షర శ్రీకరములని కంటి, శివభక్తులు ఆచార శేఖరములని కంటి. ఆచారం అంటే ఏమిటి? భక్తులు ఏం చేస్తారు అదే ఆచారం అన్నాడు. కనుక మనం భక్తి మార్గంలో వెళ్ళాలంటే మనకు ఆచార్యులు ఎవరు? ఆచరితే ఆచార ఇతి ఆచార్య, ఆచరించి ఆచరింపజేసేవాళ్ళు ఆచార్యులు. భక్తుల యొక్క ఆచరణే మనకు ఆచారం. అందుకు భక్తులు ఎలా ప్రవర్తించారో తెలుసుకోవాలి. కనుక ఆచార శేఖరములు వాళ్ళ యొక్క నడతలు. అందుకే సద్భక్తుల నడతలిట్లనని వినయముగా నా పూజగుననే అలుకవద్దనని అన్నారు కదా. సద్భక్తుల నడతలు అవే మనకి వెళ్ళవలసిన త్రోవలు, అంతే కదండి. అందుకు ఇక్కడ భక్తులు ఆచార శివభక్తులు ఆచార శేఖరములని కంటి, శివభక్తులు అక్షర శ్రీకరములని కంటి. వాళ్ళు అనంతమైన సంపద కలిగిన వారు భక్తులు. అంతేకాదు ఆ సంపదని ఇంకోరు ఇవ్వగలట భక్తులు. చూసారా భక్తి మహిమ ఇంత చెప్తుంటే నిద్రొస్తుందా? అంటే మనం శివుడికి ఎంత దూరం ఉన్నామో ఆలోచించుకోండి. ఇక్కడ ఎప్పుడు భక్తులను మాత్రం అనుకోవద్దు, మనం లౌకిక రక్తులం అనుకోండి చాలు. కానీ భక్తి మహిమ తెలుసుకోవాలి, లేదా తెలుసుకోలేని సిగ్గుపడాలి కనీసం అర్థం చేసుకోండి. శివభక్తి ఎంత విశేషం ఇది. అందుకే శంకర భగవత్పాదులు వంటి వారు కూడా శివభక్తి వైభవాన్ని శివానంద నగర్లో అంత ప్రస్తుతించారండి. అటువంటి శివభక్తి దూషకులు చిరపాపులని కంటి, శివభక్తి దూషకులు చెడిపోదురని కంటి. శివభక్తి దూషకులు చిరపాపులు, శివభక్తిని దూషించేవారు, శివభక్తులను దూషించేవాళ్ళు చిరపాపులు. అంటే వాళ్ళ పాపానికి ముక్తి లేదు. శివభక్తిని దూషించే వారికి ముక్తి లేదు. దేనికైనా నిష్కృతి ఉంది కానీ శివనిందకు నిష్కృతి లేదు అండి. అది వజ్రలేపంలో అంటుకుంటుంది ఆ పాపం. వజ్రలేపం అంటే వజ్రపు పూత, అది తీయడం మహాకష్టం. అలాగే శివభక్తిని నిందించితే ఆ పాపం వజ్రలేపంలో ఉంటుంది, అది పోవడం మహాకష్టం. అందుకే శివనింద శివభక్తి దూషణ చాలా ఘోరమనే విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. శివభక్తి దూషకులు చెడిపోదురని కంటి, శివభక్తి కళ్యాణ సీమ దాటుట కంటి. కళ్యాణ సీమ అంటే మంగళములు. మంగళములు ఎన్నున్నాయో వాటన్నిటిని మించే ఉంటుంది శివభక్తి. అందుకే కళ్యాణ సీమ దాటుట కంటి, శివభక్తి శత్రులకు శివము లేదని కంటి. కొందరు శివభక్తి అంటే శత్రుత్వం, అంటే శివుడన్నా శివభక్తి అన్నా అలిగే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారంటే దౌర్భాగ్య సంస్కారములు ఉన్న వరకు ఉంటాయి. అతను శివుడంటే పడదండి అని అంటూ ఉంటాం లోకంలో. శివుడంటే పడిన వాళ్ళు కూడా ఉంటారు. శివుడిని కొట్టాడే వాళ్ళని తిట్టాడా? శివనింద చేసే వాళ్ళెవ్వరికి శివుడు పరిచయం లేదు. ఆ పాటకు వస్తే విష్ణువు కూడా వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి ఒక్కటి తెలుసు, శివుడిని నిందించారనే పాపం ఒక్కటి తెలుసు. వాడిని పట్టుకున్న వాళ్ళందరూ పాపాన్ని పట్టుకున్న వాళ్ళు ఏమవుతారు? అది పడతారు. అర్థమవుతుంది కదా. కనుక వాళ్ళకేం పాపం వస్తుందో చెప్తున్నాడు ఇక్కడ. శివభక్తి శత్రులకు శివము లేదని కంటి. అమ్మవారే చెప్పారు, శివం శివేతర భవాన్ అహోద్వేష్టి. భాగవతంలో వ్యాసుడి వాక్యం ఇది, భవాన్ అహోద్వేష్టి శివం శివేతర. శివుణ్ణి శివేతరుడే ద్వేషిస్తాడన్నాడు. శివేతరుడు అంటే శివం అంటే మంగళం, శివేతరం అంటే మంగళం కానిది. అంటే ఏంటి? అమంగళం. అమంగళుడే మంగళాన్ని ద్వేషిస్తాడు అంతే కదండి. కానీ శివుడు అంటే మంగళస్వరూపుడు, ఆయన ద్వేషిస్తే శివభక్తి శత్రులకు శివము లేదని కంటి వాళ్ళకి శుభాల్లో శివశబ్దమే కళ్యాణాన్ని తెలియజేస్తుంది కదా. శివభక్తి మిత్రులకు శివ సౌఖ్యం అని కంటి, కనీసం భక్తి లేకపోతే పోయింది కానీ భక్తులతో స్నేహం ఉన్నా చాలండి అదొక్కటి. శివభక్తి మిత్రులకు శివ సౌఖ్యం అని కంటి వాళ్ళకి శివసౌఖ్యం వస్తుందిట అంతే కదండి. అందుకు మనం చలిమంట కాచుకోవడానికి దగ్గరికి వెళ్ళగానే వేడి మనకు తగులుతుంది, ఎందుకు అది వేడి గనక. అలాగే శివభక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చలువు మనకి సోకి ఆ శివసౌఖ్యం మనం అనుభవించగలం. కనుక భక్తి రాలేదండి ఎంత చెప్పినా, అప్పుడేం చేయాలి, భక్తులతో సాంగత్యం పెట్టుకోవాలి. క్రమంగా 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని సామెత మనకి. అదేదో క్రమంగా అంటే ఎప్పుడైనా భక్తి వచ్చి బాగుపడిపోతామేమో. అందుకు భక్తికి మొదటి మెట్టి సత్సాంగత్యం అది చెప్తున్నాడు. సత్పురుషులు అంటే భక్తులు, భక్తులతో సాంగత్యమే భక్తికి సాధనం. నిశ్చలము భక్తులకు నెరయజేకుర కంటి దుశ్చరిత భక్తులకు తొలగించునని కంటి. భక్తి మార్గంలోకి వెళ్ళేవాడు నేను పాపాత్మున్నా నాలాంటి పాపాత్ముడు భక్తికి తగున ఈ చింతన చేయకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. శివుడిపై ప్రేమ కలగగానే ఆ ప్రేమను పెంచుకోవడం కోసం ఇంకా చెడు చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలే కానీ నేను పాపాత్ముణ్ణి చెడ్డవాణ్ణి నేను వెళ్ళగలనా ఈ ఆలోచనక్కర్లేదుట. ఎందుకంటే చీకట్లోంచి వెలుగువైపు వెళుతూ ఇంతకాలం చీకట్లో ఉన్నానే అని ఆలోచించద్దు, నడుస్తున్నది వెలుగువైపు కదా, క్రమంగా పోతుంది చీకటి అంతే, ఇది గుర్తుపెట్టుకోండి. అంతేగాని వెలుగువైపు వెళుతూ మళ్ళీ చీకటి వైపు తిరగదు, అర్థమవుతుంది కదా. కనుక తప్పు చేసినా శివుడు రక్షిస్తాడని ఎంత ధైర్యం ఉండాలో శివుడి వైపు తిరిగాను కనుక ఇక తప్పు చేయననే జాగ్రత్త కూడా ఉండాలి, ఇది కూడా ఇందులో తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఈ మాట చెప్పగానే రెండో సిద్ధాంతం వస్తుందనే భయంతో రెండు చెప్తున్నా. అందుకు ఇక్కడ తర్వాత మాట నిశ్చలము భక్తులకు నెరయ చేయకురు కంటి. కొందరు అంటూ ఉంటారు మనస్సు నిలబెట్టడం లేదండి, అవునా, దీనికి ఒకటే మందు మరింత సాధన చేయి అంతే, మరి ఏం లేదు, వెంటనే ఏది జరగదు. శివభక్తి మీద మనసు నిలబెట్టలేదు అవునా, పాపం ఇంకా పోలేదనమాట, బాగా మందు పుచ్చుకో. ఏమిటి మందు? శివనామం, శివ సంకీర్తన, శివకథాశ్రవణం, ఇవి చేస్తూ 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 ఉంటే నిశ్చలము భక్తులకు నెరయ చేయకురు కంటి నిశ్చల బుద్ధి వస్తుంది. మరి ఇంతవరకు దుశ్చరిత ఉండడం వల్ల కదా బుద్ధి రాలేదు, అది ఈ భక్తి సాధన వల్ల దుశ్చరిత కూడా పోతుందిట. దుశ్చరిత భక్తులకు తొలగించునని కంటి, అది తొలగిపోతుంది కాదు తొలగిస్తాడు ఆయన, ఆయన తొలగించుతాడు. ఈ మాట సరిగ్గా కావాలంటే అపిచేత్ సుదురాచారో భజతే మా మనన్య భాక్ సాధురేవ సమంతవ్య సమ్యగ్ వ్యవసితో హి సహ అని గీతలో స్వామి చెప్పాడు కదా. ఏమైనా అపిచేత్ సుదురాచారో భజతే మామన్య భాక్, వాడు మహాదురాచార పరుడైన అనన్య చిత్తంతో నన్ను కొలుచుకుంటే, అనన్య చిత్తంతో ఇది గుర్తుపెట్టుకోండి, ఎంత పాపత్రైన కొబ్బరికాయ కొడితే బాగుపడతాడనలేదు శివుడు. అనన్య చిత్తంతో నన్ను కొలుచుకున్నవాడు అది వచ్చిందండి. ఎందుకంటే భక్తుల గుండెల్లో భగవంతుడు ఉంటాడు, అఖండమైన విశ్వాసం ఉంటుంది. శాస్త్రవాక్యాలతో మాట్లాడితే పండితుడు, అచంచలమైన విశ్వాసంతో మాట్లాడితే భక్తుడు, ఇది గుర్తుపెట్టుకోండి. శాస్త్రం కంటే గొప్పది శ్రద్ధ. అలాగని శాస్త్రం వద్దని నేను అనలేదు, శ్రద్ధ పెంచడానికే శాస్త్రం. కానీ పాండిత్యంలో ఫలానా కొటేషను ఫలానా వాక్యాలు అంటే ఎవడు గెలుస్తాడండి ఇక్కడ. కానీ అచంచలమైన శ్రద్ధతో మాట్లాడే మాట కొండే శక్తి వేరు, భక్తుడు మాట్లాడే మాటకి శక్తి ఉంటుంది పండితుడు మాట్లాడే మాట కంటే, ఇది గుర్తుపెట్టుకోండి. కనుక మీరు ఎన్ని కవిత్వాలు చెప్పినా భక్తి అనే వస్తువు లేకపోతే ఆ కవిత్వానికి శక్తి రాదు. చక్రపాణి రంగనాథుడి మాటకి ఎందుకు శక్తి వచ్చింది, అన్నమయ్య పాటకి ఎందుకు శక్తి వచ్చింది, త్యాగరాజ కీర్తనకి శక్తి ఎందుకు వచ్చింది? భక్తి బలం, అందుకని పాండిత్యపు బలం కాదు, వైదుష్య బలం కాదు. ఇప్పటికీ అందరూ పండితులు విద్వాంసులు నాద బ్రహ్మలు ఉండొచ్చు, కానీ ఒక త్యాగరాజు రాడు, ఒక పోతన రాడు, ఒక పాల్కురికి సోమన రాడు, వాళ్ళ మాటల పాటల శక్తి రాదు. ఎందువల్ల? అందుకు వాళ్ళ మాటలు గెలుస్తాయి. పాల్కురికి సోమన ముందు ఓడిపోయాడే చక్రపాణి రంగనాథుడు, ఎందువల్ల? పాండిత్యం కుప్ప ఉంది అతని దగ్గర, ఎందుకు ఓడిపోయాడు? అప్పటి వరకు భక్తి లేదు కనుక. భక్తి వల్లే సోమన గారు గెలిచారు, అది అతని అనుభవం. అందుకే భక్తులకు సభలోన జయవాదం అనకంటి అది చెప్పాడు. సభలందు భక్తులకు జయవాదం అనకంటి. అయితే ఈ భక్తి దేనివల్ల దొరుకుతుంది? బాగా వేదాలు చదువుకున్నాడండి మహాభక్తులండి, కష్టం గుర్తుపెట్టుకోండి. నాహం వేదైర్న తపస, స్వామి చెప్పాడు వేదాలకు దొరకను తపస్సుకు దొరకను, న కర్మణ న తపస న జపైర్న సమాధివిహి, వీడు వేడికి దొరకనని చెప్పాడు. భక్తిగా దొరుకుతాట, కానీ భక్తి వేదానికి కూడా దొరకదు. మహామహా వేద పండితులు ఉంటారు, కానీ వాళ్ళకి ఇస్సుమంతా కూడా భక్తి రావడం మహాకష్టం. అయితే వాళ్ళు వేద పండిత్యానికి గౌరవమే, దానికి గౌరవిద్దాం. కానీ భక్తి లేని పండితులు చాలామంది ఉంటారు, ఏం ప్రయోజనం అండి? ఒక ఆయన అన్నాడు, మీ విష్ణు శాస్త్రం చదవక్కర్లేదండి, ఎప్పుడు వేదం చదువుతూ ఉంటాం మేము. వేదం ఉన్నవాడికి నామాలు ఎందుకండి, ఏదో అల్పులకి అన్నాడు. వాడు తరించలేడు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే భక్తి లేదు వాడికి. కనుకనే వేదములు పాండిత్యములు ఇవేవి కూడా భక్తిని పోలలేవు. అందుకే భగవంతుడిని తెలియనివ్వని అహంకారాన్ని కలిగించే జ్ఞానం కంటే భగవంతుడి వైపు నిన్ను తిప్పే అజ్ఞానమే గొప్ప జ్ఞానం, గుర్తుపెట్టుకోండి. అందుకు అహంకారాన్ని పెంచే పాండిత్యం కంటే సమర్పణని బోధించే భక్తి గొప్పది, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ మాట చెప్తున్నాడు, భక్తి ఏ వేదముల్పడయలేవని కంటి, భక్తి ఏ వాదముల్పడయలేవని కంటి, భక్తి ఇంద్రాదులను పడయలేరని కంటి, భక్తి సూర్యాదులను పడయలేరని కంటి, భక్తి బ్రహ్మాదులను పడయలేరని కంటి, భక్తి విష్ణాదులను పడయలేరని కంటి. ఏమిటండి మాట, ఈ ఆదులేమిటి? ఆదులు అంటే మొదలైన వారు. భక్తులు వేదములు కూడా భక్తిని పొందలేవు, వాదములు భక్తిని పొందలేవు, భక్తి బ్రహ్మాదులు పొందలేరు, ఇంద్రాదులు పొందలేరు, సూర్యాదులు పొందలేరు, దేవతలు కూడా పొందలేరు. చూడండి, ఎందుకంటే దేవతలు మనకంటే శక్తిమంతులు కావచ్చు కానీ భక్తిమంతులు కాలేదు, అందుకు ముక్తిమంతులు కాలేకపోయారు. గుర్తుపెట్టుకోండి, శక్తి ఉందే తప్ప భక్తి లేదు కనుక ముక్తి లేదు వాళ్ళకి. దేవతలకు కూడా ముక్తి లేదు, వాళ్ళు మళ్ళీ తిరుగుతూ తిరుగుతూ ఉండవలసిందే వాళ్ళు కూడా. అందుకే బ్రహ్మగారంతటి వారు కూడా కృష్ణ పరమాత్మను చూసి అన్నారు, నీ చుట్టూ తిరిగేటువంటి గోపకుల యొక్క కాలివేళ్ల ధూళికణంలో ఒకటిగా ఉండిపోతే చాలు, కానీ ఈ బ్రహ్మపదం ఎందుకు ఇచ్చావయ్యా అన్నాడు. ఏమిటి దీని అర్థం, ఎప్పుడైనా ఆలోచించారా?